తెసలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తెసలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి ఐదు వచనాలు చదువుకుందాం. మొదటి వచనం నుంచి ఐదు వచనాలు చదువుకుందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెసలోనికయుల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పు రాయినది. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులరా, మీరు ఏర్పరచబడ్డ సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చేతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెవరు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి, ధర్మాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపం దేవ, దయగల రక్షక, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దిన ముందు ప్రభువా, నీ పాదాల వద్దకు రావడానికి, ప్రాతకాలపు ఆరాధనలో పాల్గొనడానికి ఇచ్చిన ఈ కృప కొరకే మీకు వందనాలు. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ఏపీ మెడికల్ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మెడికల్ సహవాసాలను ఆశ్చర్యకరమైన రీతిగా మీరు విస్తరింప చేస్తూ మా ప్రార్థనకు సమాధానం మీరు అనుగ్రహిస్తూ మీ ఉనికిని చాటుకుంటున్నా నిజదేవుడు అని సజీవుడు అని స్తుతిస్తూ ఉన్నా. మీరు మాకిచ్చిన మీ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మీ గ్రంథ వెలుగులో మమ్మల్ని మేము నాయన పరీక్ష చేసుకొని మీ చిత్తానుసారంగా నడవడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ వచ్చిన వారందరినీ మీరు బలపరచండి, రావలసిన వారి మీద కనికరపడండి, అల్పుణ్ణి నా మీద మీరు కనికరపడండి, సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభునందు పిల్లరా, అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాము. మనం ప్రత్యేక రీతిలో బుధవారం బైబిల్ స్టడీలో భాగంగా తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక మీద ధ్యానాన్ని కలిగి ఉన్నాం. దయచేసి బైబిల్ గ్రంథాలు కలిగి, నోట్స్ కలిగి ఉదయకాలపు బైబిల్ స్టడీలో పాల్గొనాలని మనవి చేస్తా ఉన్నాను. మనం మొదటి వచనం నుంచి మూడు వచనాలు ధ్యానం చేశాం. అందులో లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన వాక్య భాగం మొదటి అధ్యాయం రెండు నుంచి మూడు వచనాల్లో మూడు విషయాలు, తెసలోనిక సంఘంలో మూడు విషయాలు పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు, వాటిని మరలా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటా మూడు విషయాలు అన్నప్పుడు, రెండవ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము. మూడు విషయాలు ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేశాడు. ఈ మూడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలుగా మనమంతా కూడా ఈ మూడు విషయాలు అప్లై చేసుకుంటూ మనం ఎలా ఉన్నామో స్టడీ చేస్తూ వచ్చాం. నేను నమ్మాను, నేను విశ్వాసిని, అక్కడితో అయిపోలేదు. ఖచ్చితంగా క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. దశలోనిక సంఘ విశ్వాసులైతే వారు క్రియలు కలిగిన విశ్వాసులుగా చూడగలుగుతా ఉన్నాం. విశ్వాసంతో కూడిన మీ పనిని మేము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాము. బాగుంది, దానికి రుజువు ఏంటి? ఖచ్చితంగా విశ్వాసి చేయాల్సిన క్రియలు తెప్పలోనికి సంఘం చేస్తుంది, మనం కూడా చేయాలి. దాన్ని చూడగలిగాం. రెండు, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ప్రేమతో కూడిన ప్రయాసము ఖచ్చితంగా సంఘం దేవుని ప్రేమించాలి, మనుషుని ప్రేమించాలి. దేవుని ప్రేమించి మనుషుని ప్రేమించి ఖచ్చితంగా దేవుని కొరకు ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. అది తెసలోనిక సంఘంలో జరుగుతుంది. మూడవ మాట, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మేము ఎదురు చూస్తున్నాం. నిరీక్షణ అంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మనకి వాగ్దానం చేయబడ్డవి నెరవేరబోతున్నవని మనం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఎదురు చూపు దగ్గర ఓర్పు ఉండాలి. ఆ మూడు ఈ సంఘంలో ఉండడాన్ని బట్టి పౌలు మానక ప్రభును స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఆ మూడు మనలో ఉన్నాయో లేదో పరీక్ష చేసుకోవటం మన ఆత్మీయ జీవితానికి మంచిది అని కూడా మనం చూడగలిగాం. ప్రధానంగా 4-5 వచనాల నుంచి కొన్ని విషయాలు నేను ఈ ఉదయకాలం స్టడీలో మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడుతున్నాను. అందులో 4వ వచనంలో ఇలా రాస్తున్నాడు, ఎలయనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడ్డ సంగతి. రెండు మాటలు సంఘానికి పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. అది కీలకమైన మాట ఏంటంటే, యు ఆర్ చోజన్, మీరు ఏర్పరచబడ్డారు. యు ఆర్ ఎలెక్టెడ్, మీరు ఎంపిక చేయబడ్డారు. చాలా ప్రాముఖ్యమైన మాట. రక్షించబడ్డాము, సంఘముగా ఏర్పడ్డాము, సంఘములో కొనసాగుతున్నాము. దాన్ని లోకం మత మార్పిడిగా చూడొచ్చు గాక, మతం పుచ్చుకున్నట్టుగా మాట్లాడచ్చు గాక, దాన్ని లోకంలో ఎంజాయ్ చేద్దాం అనుకున్న వారు అది తప్పుడు నిర్ణయముగా, తొందరపాటు నిర్ణయముగా, లేకపోతే రుచి పచ్చి లేని జీవితముగా వాళ్ళకి అనిపించవచ్చు. విశ్వాసులుగా మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇది మహాభాగ్యం, ధన్యత, ఎంపిక, ఏర్పాటు అన్న విషయం మనకు అర్థం కావాలి. మనం దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమైతే ప్రధానంగా ఈ మాట ఉద్యోగాల దగ్గర మాట్లాడవచ్చు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు రావటం ఎంత కష్టంగా ఉందో ఉద్యోగస్తులుగా ఉన్న మనం చూస్తూ ఉన్నాం. పిల్లల్ని చదివించుకొని సిద్ధపరిచిన తర్వాత వారికి సూటబుల్ జాబ్స్ రాకపోవటం, వారు సెలెక్ట్ కాకపోవటం. అన్నది మనకి గొప్ప దుఃఖంగానే వేదనగానే ఉంది. కానీ దేవుడు సెలెక్ట్ చేసుకోవటం, ఇది అర్థం కావాలి. దేవుడు ఎలెక్ట్ చేసుకోవటం, దేవుని ఎలక్షన్లో మనం ఉండటం, అది సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఏర్పరచబడ్డారు అని ఆయన సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏర్పరచబడడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని ప్రారంభం నుంచి మనం చూస్తూ ఉంటాం, దీని ప్రారంభం నుంచి మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 15వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 15వచనాన్ని మనం చదివితే ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా మీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల్ని. ఇజ్రాయేల్ ప్రజల పితరులను ప్రేమించాడు. కింద వచనాలు మనకు అవే కనబడతాయి, మనకు తెలుసు ఆ విషయాలు. 22వ వచనం, నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింప చేసి ఉన్నాడు. ఈ వీళ్ళ చరిత్ర మనకు తెలుసు. అబ్రహాముని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు చూచి చేసుకున్నాడు. ఆయన కుటుంబంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు, వేరుపరుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదముగా మారుస్తాను, భూలోక వంశాలన్నీ నీ యందు ఆశీర్వదింపబడతాయి అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం ప్రారంభ వచనాలు. ఈరోజు మనం వెనక్కి తిరిగి చూస్తాం, ఏంటి ఆయన అబ్రహాంను ఏర్పరచుకున్నాడు, దానివల్ల అబ్రహాంకి ఏమొచ్చింది? ఏమొచ్చిందంటే ఎందుకు పనికిరాని లేకపోతే విలువ లేని గుర్తింపు లేని ఎక్కడో ఊరు అన్న ఊర్లో బొమ్మలు చేసుకుని బ్రతుకుతున్న ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని ఈరోజు ఆ పేరు ప్రపంచమంతటికీ తెలుసు. ఇస్రాయేలీలకు తండ్రి, ఇస్మాయిలకు తండ్రి, క్రైస్తవులకు ఆత్మీయ తండ్రి. వాస్తవానికి పిల్లలు లేని బ్యారెన్ కండిషన్, నిష్ఫలమైన జీవితం, గర్భఫలం లేకుండా గొప్ప దుఃఖంలో ఉన్న జీవితం, అట్లాంటి వాడిని దేవుడు ఏర్పరచుకుంటే ఈరోజు ఈ మూడు వర్గాల ప్రజలకు ఆయన తండ్రి. అబ్రహాం అంటే ఎవరు తెలియని వారు ఎవరూ లేరు, ఎవరూ లేరు. ఈవెన్ గొప్ప సంగతి, యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి. మత్తయిసువార్త క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం కదా, మత్తయిసువార్త 1వ అధ్యాయం 1వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు, యేసు అబ్రహాము కుమారుడు అని మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము యేసుక్రీస్తు అబ్రహాము సంతానంగా చూడగలుగుతున్నాం. దేవుడు ఆయన గర్భాన్ని లోకానికి వచ్చాడు, ఆయన వంశాన్ని లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడిగా, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఇస్రాయేలీలో ఎంపిక అంత ప్రత్యేకమైంది, అంత ప్రత్యేకమైంది. 10వ అధ్యాయము ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయం మనం ఆ మాటలు చూస్తా ఉన్నాం. 10వ అధ్యాయంలో 15వ వచనం, యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మల్ని నేటి వలె ఏర్పరచుకొనెను. ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇస్రాయేలు జాతి, వారు ఎంపిక చేయబడ్డ జాతి అన్న మాట దగ్గర ఒక రకంగా లోకంలో కూడా వాళ్ళు ఎంత ఘనతకొచ్చారో, ఈరోజు ఇజ్రాయేల్ దేశం, ఇజ్రాయేల్ టెక్నాలజీ, యూద సమాజం, అయూద జాతిలో నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆవిష్కరణలు, ఇన్వెన్షన్స్ ఎంత పేరు గడించిన ప్రజలుగా, జ్ఞానవంతులుగా మనం ఈరోజు కూడా మనం చూడగలుగుతున్నాం. ఏంటి గొప్పతనం ఏంటి అంటే, దే ఆర్ చూజన్ పీపుల్. దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. అది మనకి అర్థం కావాలి, అది మనకి అర్థం కావాలి. కాబట్టి మనం చూడాల్సిన విషయాలు, ఇదే పదజాలం, మీ పితరులను ప్రేమించి వారిని ఏర్పరచుకున్నాడు అని వారితో మాట్లాడుతున్న పదజాలమే తెసలోనిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను కూడా ఆ కోవలోకి తీసుకొచ్చాడు అన్నది అర్థం కావాలి. మనం రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం, వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి, పితరులు వీరువారు, శరీరాన్ని బట్టి క్రీస్తు వీరులో పుట్టాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని ఆ విషయాలు ప్రస్తావిస్తున్నాడు. ఏంది వీళ్ళు గొప్పతనం అంటే, ఏం లేదు, అందరిలాంటి వాళ్ళే, కానీ దేవుడు ఎంపిక చేసుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటు ఎంత ఘనంగా వాళ్ళ చరిత్రలో ఉందో, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు ఆ వంశంలోంచి పుట్టడం, దాన్ని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. కావున ప్రియులరా, ఆ ఎంపిక ఎంత ప్రత్యేకమైనదో ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. టెస్లోనిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఈ మాటలు, సంఘంలో ఉన్న మనల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న ఈ మాటలు మనకు అర్థమైతే, ప్రధానంగా యవన బిడ్డలకి ఇదేదో రుచి పచ్చి లేని జీవితం, ఇది దీనివల్ల ఉపయోగం ఏముంది, నన్నేమైనా సాఫ్ట్వేర్ కంపెనీలోకో, నన్నేమైనా స్టేట్ గవర్నమెంట్ లోకో, సెంట్రల్ గవర్నమెంట్ లోకో నన్ను ఎంపిక చేసుకుంటే నా స్థితి గతి మారిపోతాయి అని మనం లోకంలో ఉన్న విషయాలు ఆలోచిస్తా ఉన్నాం. అవి నిజమని కూడా చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలుగా వాక్యాన్ని నమ్మి దేవుడు ఏర్పరచుకున్నాడు, వి ఆర్ చోజన్ పీపుల్, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం మనం అన్న విషయం మనకు అర్థమైతే రక్షణను బట్టి ఎంత సంతోషిస్తామో, ఎంత ఆనందిస్తామో, రాత్రి మత్తయి 9వ అధ్యాయం మీద బైబిల్ స్టడీ జరిగింది. లేవి మత్తయిని యేసుక్రీస్తు ప్రభు నన్ను వెంబడించు అని పిలిచాడు. ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించుకునే పొజిషన్, అది ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నాడు సుంకరి. యేసుక్రీస్తు ప్రభును వెంబడించు అన్న మాట దగ్గర మారు మాట్లాడాల. పరిశుద్ధుడు పాపం చేయడం కుదరదు ఆయన దగ్గర. ఒక రకంగా లోకానుసారంగా ఆలోచిస్తే నష్టం. కానీ మత్తయి వెంబడించాడు. తర్వాత మాట, అతడు సెలబ్రేషన్ చేస్తున్నాడు. తన బంధువులు, స్నేహితులు అందరిని పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఏమైందిరా బాబు అని అడిగితే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను పిలిచాడు, నా పాపపు జీవితాన్ని అసహించుకోకుండా నువ్వు నన్ను వెంబడించు అని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యము అని ఎంత సెలబ్రేషన్ చేస్తున్నాడు. ఎలీషాను ఏలియా ఆయన పని ఆయన చేసుకుంటూ ఎడ్లతో పొలం దున్నుతున్నప్పుడు వెళ్ళి ఆ దుప్పుడు ఆయన మీద వేసి ఆయన్ని పిలిచినప్పుడు మనం ఆశ్చర్యకరంగా చూస్తాం, ఎలీషా పండగ చేసుకున్నాడు, విందు ఏర్పాటు చేశాడు. ఏమైందంటే, నేను సెలెక్ట్ అయ్యాను ప్రభునందు పిల్లరా. మనం రక్షణ పొందటం, దేవుని ఎంపికలోకి రావటం, దేవుని సెలక్షన్ లోకి రావటం, దేవుడు చూజ్ చేసుకోవటం అన్నది ఈ వాక్యంలో మనకు అర్థం కావాలి. కాబట్టి తెసలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4 వచనంలో మీరు ఏర్పరచబడ్డ సంగతి అన్నాడు. మీరు ఏర్పరచబడ్డ సంగతి, దానికి ముందు ఇంకొక మాట రాయబడింది, ఎలా అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మనం ఏర్పాటు చేయబడ్డాం దేని బట్టి? బాగా చదువుకున్నాం కాబట్టి అవునా, బలవంతులు కాబట్టి అవునా, జ్ఞానవంతులు అని, కండలు తిరిగిన వారము అని, యోగ్యులమని, అర్హులమని చాలాసార్లు మనం కోర్టు క్వాలిఫై చేయొచ్చు. నేను సాధించాను, సెలెక్ట్ అయ్యాను, ఇది నా హక్కు అని అడగచ్చు. కానీ మహాదేవుడు ఆయన మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఏముంది మన యోగ్యత? చాలాసార్లు అనిపిస్తుంది బైబిల్లో ఉన్న మాట ప్రకారంగా ఒక వెంట్రుకను కూడా మంద కాదు, ఒక వెంట్రుకను కూడా నల్లగా గాని తెల్లగా గాని చేసుకోలేం, ఎత్తు పొడుగు పెంచుకోలేం, ఆయుష్కాలాన్ని పొడిగించుకోలేం, ఏమీ చేయలేం. ఎప్పుడైనా ఆర్గన్స్ పాడయ్యాయి అన్న విషయం తెలిస్తే అప్పుడు రియలైజ్ అవుతాం, నా ఆర్గన్స్ పాడవుతే నేనేం చేయగలను, ఏం చేయలేవు, కూర్చొని అడవడం తప్ప. అదేంటంటే అవును, మనం మేకర్సం కావు, ఆయన ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద జనరేటర్, ఈజ్ ద మేకర్, ఆయన. అర్థం చేసుకోవాల్సిన మాట, ఇప్పుడు మన దగ్గర ఏముందని దేవుడు మనం చూజ్ చేసుకోవాలి, ఏముందని దేవుడు మనం పిలవాలి? పోనీ మనం పిలిచాడు, మనం చూజ్ చేసుకున్నాడు కాబట్టి దేవుడికి మన వల్ల వచ్చే లాభం ఏముంది? ఒకవేళ లెక్కలు వేసుకోగలిగితే ఆయనకి నేనేం చేయగలను, సర్వశక్తిమంతుడు, నాతో ఆయనకేం పని? ఆయనకు పని చేయడానికి కోట్ల కొలది దేవదత్తులు ఉన్నారు, ఆయన దగ్గర సేవ చేయడానికి కోట్లాది కోట్ల దేవదత్తులు, శరాపులు, కెరూబులు, బలాఢ్యులు, మహాదూతలు వాళ్ళున్నారు. నా 6 అడుగుల దేహం ఆయనకెందుకు, నా చిన్న జీవితం ఆయనకెందుకు? అలాగే అనిపిస్తుంది. దావీదు ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాక ఇట్లా రాస్తాడు, కీర్తన గ్రంథం 8వ కీర్తన, మూడవచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడు. అసలుకి ఎంత గొప్ప దేవుడు, నీకు మాతో ఏం పని ఉంది, మీకు నాతో ఏం పని ఉంది అనిపిస్తా ఉంటది. పరిచర్య ఎంత విస్తారంగా చేసినా, ఇందులో మన పెట్టుబడి ఏముంది? కాలం ఆయనది, ఆయన కాలం, అందులో కొంత ఆయన కొరకు గడపడం. దేహం ఆయనది, ఆయన ఇచ్చిన దేహం, ఆయన ఇచ్చిన జీవం, మరలా ఆయన కోసం కొంత వాడటం. A to Z ఆయనది, ఆయన సొత్తు, ఆయన సొమ్ము, మనం ఆయన సొత్తు, అంతా ఆయనదే. ఆయన కోసం మనం చేసేది ఏముంది? ఆయనకి తక్కువేముంది? పరిపూర్ణుడు. చాలాసార్లు అనిపిస్తుంది దేవుడు మనం పిలిచాడు, దేవుడు మనం ఏర్పరచుకున్నాడు అన్నమాట దగ్గర ఏమవసరం ఉంది ఆయనకి? అందుకే ఇక్కడ రాయబడ్డ మాట ప్రేమ, ప్రేమ దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, గాడ్ ఈజ్ లవ్ అంటే అసత్యం. ప్రేమ అయిన దేవుడు ఆయనకు అనిపించింది నాకు మనిషి కావాలి, మనుషులు కావాలి అనిపించింది. అంటే ఆ ప్రేమతో మనుషులు చేసుకున్నాడు. రక్షించిపోతా ఉన్నాం, నరకానికి పోవటం ఇష్టం లేదు, ప్రేమతో మనం రక్షించుకోవాలనుకున్నాడు. ఇందులో మన మెరిట్ ఏం లేదు, మన మెరిట్ ఏం లేదు. గాడ్స్ లవ్ ఇజ్రాయేల్ ప్రజల ఎంపికలోను, అబ్రహాము ఎంపికలోను, బాలుడైన గొర్రెలు కాపరైన దావీదు ఎంపికలోను, మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈరోజు అది కనబడతా ఉంది. ఆ భావాలు మానవుడు చాలా గొప్పవాడు అన్నట్టుగా బయట చూపిస్తా ఉన్నా. నిజమే, దేవుడు తన స్వరూపం తన పొలుపుచ్చుని మనకిచ్చాడు. కానీ మూలాలకి ఇలా ఆలోచిస్తే ఎందుకు ఇవ్వాలి, ఎందుకు సృష్టి చేయాలి, ఎందుకు మనకు పిల్లలనే హక్కు ఇవ్వాలి, ఎందుకు మనకు జీవాన్ని ఇవ్వాలి, అన్నిటికీ వచ్చే ప్రశ్న బికాజ్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమయ్య ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలి, ఇది మనకు అర్థం కావాలి. మొదటి యోహాన్ పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాన్ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదివితే, 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనం ప్రేమించుచున్నాము. మొదటిగా ఆయన మనం ప్రేమించాడు, మొదటిగా ఆయన మనం ప్రేమించాడు. 8వ వచనం, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి. కాబట్టి దేవుని ప్రేమను బట్టి మనం ఏర్పరచబడ్డాము, దేవుని ప్రేమను బట్టి మనం ఏర్పరచబడ్డాము అన్నమాట వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సరే, ఎప్పుడు ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమించాడు? ఇది ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎప్పుడు ప్రేమించాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదవాలి, 6 వచనాలు కలిసి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 6 వచనాలు ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమే ఉండవలనని అండర్లైన్ చేద్దాం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఇది ఇప్పుడేదో జరుగుతున్న కార్యం కాదు. మనం సృష్టికి ముందుగానే మనం దేవుని ప్రణాళికలో ఉన్నాము, ఏర్పాటులో ఉన్నాము, ఎంపికలో ఉన్నాము. ఆ ప్లాన్ ఆఫ్ గాడ్ ప్రకారంగానే ఈ తరంలో మనం భూమి మీద ఉన్నాము. భూమి మీద ఉన్న మనం ఆయన ఎంపికలోకి వచ్చాం, సంఘంలోకి వచ్చాం, రక్షణలోకి వచ్చాం. దేవుడు ప్రేమ, మారని ప్రేమ మనల్ని వెంటాడి, మనల్ని రక్షించి, మనల్ని ప్రత్యేకపరచుకొని, మనల్ని పరలోకరాజ్య వారసులుగా భూమి మీద ఏకపరచబడ్డ జనాంగముగా భూమి మీద మనల్ని సంఘంలో ఉంచాడు. క్రీస్తు శరీరముగా ఉంచాడు, క్రీస్తుకు అవయవాలుగా ఉంచాడు. ఇది మన ట్రూ ఐడెంటిటీ. రక్షించబడ్డ విశ్వాసి ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి, ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. మన ఎంపిక మనకు అర్థం కావాలి. ఆ విషయాలే పౌలు సంఘానికి, తెసలోనిక సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. అది మన మెరిట్ ఏమీ కాదు, మనకున్న క్వాలిఫికేషన్ బట్టి కూడా కాదు, అది ఆయన ప్రేమ. ఎప్పుడు దేవుడు ప్రేమించాడు? సృష్టికి ముందే, జగత్తు పునాది వేయబడక ముందే పిలిచాడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. జగత్తు పునాది వేయక ముందే ఆయన పిలిచాడు. జగత్తు పునాది వేయక మునిపే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మనం 9వ వచనాన్ని చదివితే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలిచిన వారిని గుణాతిశయమున ప్రచురము చేయనిమితో ఏర్పరచుకున్నాడు. మీరు ఏర్పరచబడ్డ, మీ పేరు ఏంటంట? వంశం. ఏర్పరచబడ్డ వంశం, ఏర్పరచబడ్డ రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి, కనికరింపబడిన వారైతిరి. కావున ప్రియులరా, మనకు అర్థం కావలసిన ప్రధానమైన సత్యాలు, మనం దేవుని ఏర్పాటులో ఉన్నవారము, మనము దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడ్డ వంశము. ఇస్రాయేల్ ప్రజలను చూసినప్పుడు ఈరోజు మనం ఎంత భాగ్యవంతులు అని వాళ్ళ గత చరిత్రను బట్టి మనం స్తుతిస్తున్నాము ప్రభువుని. ఈరోజు మనల్ని వారితో ఏకపట్నస్థం చేశాడు, వారితో ఏకపట్నస్థం చేశాడు. నిన్న రాజుబాబు గారు, గండిగుంట రాజుబాబు గారు రాసిన మొదటి పాట మీద నిబంధన జనులు అన్న పాట నిజంగా చాలా చక్కగా వాక్యానుసారమైన పాట, వాక్యానుసారమైన పాట నిబంధన జనులు. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. ఇది గొప్ప భాగ్యం. లోకానికి ఈరోజు భౌతిక నేత్రాలకి మనం ఏం కాబోతున్నామో అర్థం కాకపోయినా మనం ఎదురు చూస్తున్నాం. మనకు ఇవ్వబడ్డ వాగ్దానాలు ఎంత గొప్పవో మనకు తెలుసు. మన గురించి రాయబడ్డ ఈ మాట, మనం దేవుని ప్రజలు, మనం దేవుని వంశం, మనం దేవుని సొత్తు, మనం హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధ జనం, పరిశుద్ధ జనం. మన కొరకు పరలోకంలో ఆయన సిద్ధపరుస్తున్న విషయాలు, మ్యాన్సన్స్, ప్యాలెస్లు, పురాలు, కిరీటాలు, మనం ఆ 1000 ఏండ్ల పరిపాలన ఎంత గొప్ప ఆశీర్వాదానికి పాత్రలుగా మనం ఎంపిక చేయబడ్డామో అది మనకి అర్థం కావాలి. ఇక్కడ కొంత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఎంపిక చేసుకున్నాడు అన్న మాట దగ్గర, దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న మాట దగ్గర, జగత్తు పునాది వేయబడక మునిపై ఏర్పరచుకున్నాడు అన్న మాట దగ్గర రెండు ప్రధానమైన విషయాలు లేకపోతే భావనలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ఆ రెండు భావనలు ఏమంటామంటే రెండు ఎక్స్ట్రీమ్సే. ఒకటి కాల్వినిస్టులు ఈ ఎంపికను, ఈ ఏర్పాటును ఏమని మాట్లాడతారంటే, ఇది వ్యక్తులను దేవుడు ఎంపిక చేసుకుంటాడు, వ్యక్తులను, ఇండివిజువల్స్ని దేవుడు ఎంపిక చేసుకుంటాడు, ఇండివిజువల్స్ని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఇది మన జ్ఞానానికి మించింది, అది ఆయన కృపే. కాబట్టి ఇక్కడ ఇక వాళ్ళు తొలగిపోరు, వాళ్ళు స్థిరంగా ఉంటారు, వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి పరలోక రాజ్యంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ రక్షణ శాశ్వతం, వాళ్ళ రక్షణ కోల్పోరు. ఇక్కడ మన మెరిట్ ఏమీ లేదు, మనం ఏదో చేశామని దేవుడు ఏర్పాటు చేసుకోవట్లేదు. ప్యూర్లీ ఆయన విల్, ఆయన ప్రణాళిక. కాబట్టి ఎవరెవరు దేవుడి ఎంపికలో ఉన్నారో ఆటోమేటిక్ గా వాళ్ళు రక్షించబడతారు. దేవుని ప్రణాళిక నెరవేర్పుంటూ పోతుంది. దేవుడు ఏ తరంలో ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నాడో ఈ వాక్యాల్ని అట్లాగా కాల్వినిస్టులు మాట్లాడతారు. అది కొంత కరెక్ట్, కొంత ఎర్రర్స్ ఉన్నాయి, అవి మనకు అర్థం కావాలి. మరి ఇంకా మన సువార్త చేయాల్సిన పనే ఉంది. మనకేం చేయాల్సిన పనిలా, దేవుడు అనుకున్నాడు, అనుకున్నవన్నీ దేవుడు చేసుకుంటూ పోతాడు. అప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పాలి అని ఆయన మనకు చెప్పడం ఏంటి? మనం ఇక్కడే పౌలు భక్తుడు ఈ గొప్ప సంగతులు మాట్లాడుతూ దేవుడు ఏర్పరచుకున్నాడు, మీకేం కాదు, మీరు బాగుంటారు అని ఒకవేళ ఆయన అంటే, కింద ఆయన వణుకుతూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. తెసలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆయన అంటాడు, మీరు ఉపద్రవాల గుండా వెళ్తున్నారు, మీరు ఉపద్రవాల గుండా వెళ్తున్నారు. అయితే ఏమైనా సరే ఈ ఉపద్రవాల వల్ల, ఈ శ్రమల వల్ల మీరేమైనా తొలగిపోతారేమో అని నేను చాలా భయపడుతున్నాను అని ఆయన రాస్తా ఉన్నాడు. ఏం కాదు, ఏం పర్లేదు అన్న మాటలు మాట్లాడలేకపోతున్నాడు. మూడవ అధ్యాయం, తెసలోనికి మొదటి పత్రిక 3:1. కాబట్టి ఇక సహింపజాలక, ఏథియన్స్ లో మేముంటిగానైనా ఉండటం మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడుకున్నట్లు మిమ్మను స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని, మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిము కదా. అలాగే జరిగింది, ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేను ఇక్కడ సహింపజాలక, శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు, మీ విశ్వాసం తెలుసుకొనవన్నని అతను పంపితిని. శోధకుడి పనిది మరి, దేవుడు ముందుగా ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళికలో భాగంగా రక్షించుకున్నాడు. ఆ రక్షించుకున్న వాళ్ళని మనమేమి చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ వాళ్ళు రక్షణకు వచ్చేస్తారు. మనమేమి చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళు బలంగా ఉంటారు. మనమేమి చేయాల్సిన పని లేదు, వాళ్ళు ఆటోమేటిక్ గా పరలోకానికి వెళ్ళిపోతారు. నో. అప్పుడు పౌలు ఎంత కష్టపడాల్సిన పనే ఉంది ఆయనకి. మరలా నాయకులను పెట్టి, నాయకులను హెచ్చరించి, బాబు తోడేళ్ళు వస్తే జాగ్రత్త, మందను మీరు జాగ్రత్తగా కాయండి. ఎందుకు ఆ హెచ్చరికలు? శత్రువు సాతాను శోధన కొరకు ఎందుకు ఈ మాటలు? ఎందుకు ఆయన భయం? మా ప్రయాసం వ్యర్థమైపోయిందేమో అని ఎందుకు భయపడుతున్నాడు? కాబట్టి ఈ ఈ డివైన్ ఎలక్షన్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత మనం ఏర్పరచుకున్నాడు అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు, కాల్వినిస్టులు ఇక ఇది రక్షణ శాశ్వతం, రక్షణ ముందస్తు ప్రణాళిక, ఎవరు రక్షణ పొందాలో, ఎప్పుడు రక్షణ పొందాలో దేవుడు ప్లాన్ కలిగి ఉన్నాడు, దాని ప్రకారంగా రక్షింపబడిపోతారు అని నమ్ముతున్నట్లుగా నమ్మటం ద్వారా మనం వాక్యాన్ని వక్రీకరించిన వారు అవుతామని జ్ఞాపకం చేస్తున్నా. రెండో వర్గం అర్మీనియన్లు. కాల్వినిస్టులు ఇలా మాట్లాడతారు, అర్మీనియన్లు కూడా ఇలాగంటారు, రక్షణ ఇండివిజువల్ గా ఉంటుంది, వ్యక్తిగతం. దేవుడు మనుషుల్ని ఎంపిక చేసుకుంటాడు, అది ముందస్తు దేవుని ప్రణాళిక. అయితే ఎవరైతే దేవుడు అనుకున్నాడో వాళ్ళకు సువార్త చెప్పిస్తాడు, ఆ సువార్తకి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇలా సువార్త చెప్పాలి, అన్న మాట మాట్లాడతారు, సువార్త చెప్పాలన్న మాట మాట్లాడతారు. అయితే రక్షణ పొందిన వారు, ఎంపిక చేయబడ్డ వారు ఇక ఫైనల్ ఫైనల్ వాళ్ళు దాన్ని కోల్పోరు. రక్షణ స్థిరంగా ఉంటుంది. రక్షణలో వాళ్ళు అల్టిమేట్ గా పరలోకంలో ఉంటారు అని అర్మేనియన్లు కూడా భావిస్తారు. ఈ రెండు కూడా కొంత నిజం, కొంత మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కొంత ప్రమాదకరంగానే ఉంటాయి. ఇక్కడ మనం వాక్య వెలుగులో కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుని ఎంపిక వ్యక్తిని ఎంపిక చేసుకుంటాడా? నో, దేవునికి పక్షపాతం లేదు. దేవుడు వ్యక్తిని ఎంపిక చేసుకోడు, దేవుడు జనాంగాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఇజ్రాయేలు ప్రజలను ఎంపిక చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువును తీసుకురావడానికి, ఆ జాతిని ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ గాడ్స్ ఎలక్షన్, అంటే గాడ్స్ సావర్నిటీ, దేవుని యొక్క సార్వభౌమాధికారం ప్రకారంగా ఆ ప్రజల్ని ఆయన ఇష్టం ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకు అలాగని అడగడానికి మనకి ఆ సాహసం చేయలే. ఆయన స్వయంభవుడు, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక నా ఇష్టం అన్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు అంతే. కొత్త నిబంధనలో దేవుడు వ్యక్తిని ఏర్పరచుకున్నాడు అంటే కానే కాదు, దేవుడు ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నాడు. ఏంటి ఆ వ్యవస్థ? సంఘం. సంఘం యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువును నందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చిన వారందరిని సంఘంగా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘంలో ఎవరిని ఏర్పరచుకున్నాడు? అక్కడేం పక్షపాతం లేదు. ఎవరైనా సువార్త విని రెస్పాండ్ అయితే, ఎవరైనా దేవుడి ప్రేమ అర్థం చేసుకుని తిరిగి ప్రేమిస్తా ఉంటే, ఎవరైనా దేవుని అర్థం చేసుకుంటూ ఎదుగుతా ఉంటే, వాళ్ళందరూ దేవుడు ఏర్పరచుకున్న ఈ సిస్టమ్ సంఘం అనే వ్యవస్థలో భాగం. దీని గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు వ్యక్తుల్ని ఏర్పరచుకుంటాడా, వ్యవస్థను ఏర్పరచుకుంటాడా? యేసుక్రీస్తు ప్రభునందు సంఘాన్ని, పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ముందస్తు ప్రణాళికను బట్టి అబ్రహాం పిలిచాడు, రెస్పాండ్ అయ్యాడు. అబ్రహాంతో పాటు లోతు కూడా వచ్చాడు, ఆయనకు కూడా ఆ పిలుపు ఉంది. తర్వాత ఆయన ఆయన ప్రజలు, ఇస్రాయేల్ ప్రజల్లో కొంతమంది అని కాకుండా వ్యవస్థను ఏర్పరచుకున్నాడు. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి, ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుని ఎంపిక, దేవుని ఏర్పాటు వ్యక్తుల మీద కాక వ్యవస్థ మీద ఉంది అన్నది మనకు అర్థం కావాలి. ఆ వ్యవస్థ సంఘం, ఈరోజు మనం చూస్తున్న సంఘం. ఇక్కడ పౌలు భక్తులు మాట్లాడుతుంది కూడా, తెసలోనికలో ఉన్న సంఘం కోసం మాట్లాడుతూ, మీరు అందులో నువ్వు 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 కాదు, మీరు మీరు ఏర్పరచబడ్డ వంశం, ప్లోరల్, రాజులైన యాజక సమూహం, అది మొదటి పేద 2:9 మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రిలరా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన మాట మత్తయి సువార్త 16:10, నా సంఘాన్ని కడతాను, ఆ సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారా నిలవచాలు, ఆ సంఘంలో ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే పరలోకం నుంచి అనుగ్రహిస్తాను. వై 2 or 3, నాట్ సింగిల్ పర్సన్. ఒక్కరు ఏకీభవిస్తే ఎందుకు మాట్లాడతలేదు అని, ఇద్దరు ముగ్గురు ఎందుకు మాట్లాడుతున్నాడు? కాబట్టి దేవుడు ఏర్పాటులో సంఘం ఉంది, ఆ సంఘాన్ని కడతాను అన్నాడు. ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకడతోటి అపొస్తల కార్యాల గ్రంథంలో కట్టుబడ్డ మనం చూస్తున్నాం. ఆ సంఘం దేవుని ఏర్పాటు, దేవుడి ప్రణాళిక, ఆయన దాన్ని వాడుకుంటాడు. ఒక్క మాట నేను సంఘం వరకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తా. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము 20-23 చదవాలి. ఎక్కువగా ప్రభుత్వమైతే ఎఫెసీ పత్రిక కూడా మనం ధ్యానం చేయాలి. చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఆయన ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20 నుంచి ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుకి ఆయన పునరుద్ధానం ఆయన ఆధిక్యత చూస్తున్నాం. 22 మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తము పైన ఆయనను అంటలే చేద్దాం సంఘమునకు శిరసుగా నియమించను. ఆ సంఘం ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. ఆ సంఘం ఆయన శరీరం, ఆ సంఘం ఆయన సంపూర్ణత, ఆ సంఘం ఆయన ఆయన పాదాల కింద ఉంది. ఇది ఇక్కడ ఏర్పరచుకున్న సిస్టమ్. కాబట్టి ప్రిల్లరా, మనం సార్వత్రిక సంఘాన్ని అర్థం చేసుకోవాలి. లోకంలో నుంచి ప్రత్యేకపరచబడ్డవారు సంఘముగా ఉంటే ఆ సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను సంఘంతో ఉండను, నేను ఎవరితో ఉండను, నేను డైరెక్ట్ గా దేవుడితో కనెక్షన్ కలిగి ఉంటాను. నాకు దేవుడికి మధ్య చాలా అన్యోన్య బంధం ఉంది. నేను దేవుని ప్రియమైన కుమార్తెను, కుమారుని. దేవుడు నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అది వాక్య విరుద్ధమైన తలంపులు. ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో కొంతమందిని ఏర్పాటు చేసుకున్న ఆ ఎంపిక బాగా నచ్చింది కాబట్టి మోషే, యెహోషువా, ఏలీషా ఆయన ఏర్పరచుకున్నట్టుగా కొత్త నిబంధనలో కొంతమంది దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మేము ప్రవక్తలము, మేము అపోస్తులము అని వన్ మ్యాన్ షో చేయటం అది కొత్త నిబంధన వాక్య వెలుగులో సరైనది కాదు. సంఘంలో ఉన్నవారు కృపావరాలు ఇస్తాడు. సంఘ క్షేమం కొరకు దేవుడు కొందరిని అపోస్తులు, ప్రవక్తలుగా నియమిస్తాడు. సంఘము ద్వారానే, సంఘములోనే, సంఘక్షేమము కొరకు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ సిస్టమ్ కొరకు మాత్రమే, అందరూ ఆ పని కొరకు మాత్రమే, అదేదో సొంత పేరు కోసం, ఘనత కోసం, నేను ప్రత్యేకనో దేవుడు మనుషుల్ని ఏర్పరచుకోడు. దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించబడితే ఆ సువార్తకి రెస్పాండ్ అయిన వారిని ఒక సంఘముగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళ సంఘముగా కలిసి కొనసాగుతూ ఉంటే అబ్బా, దేవుని రాజ్యం యొక్క ప్రభావాన్ని వారు వారి ప్రాంతంలో సాతాను రాజ్యం మీద వాళ్ళు చూపించగలుగుతారు. రక్షణ కార్యాన్ని వాళ్ళు కొనసాగించగలుగుతారు. మనం చాలా సార్లు సువార్త దగ్గర నేను భయపడేది, నేను ముత్తుకునేది, మీరు చెప్పారు సువార్త, ఆ వ్యక్తి విన్నాడు కానీ ఆ వ్యక్తి నిలబడలేడు. ఎందుకంటే మీరు ఆయన సంఘాన్ని కట్టలేదు, మీరు ఆయన సంఘంగా ఆ సంఘంలోకి ఆ వ్యక్తిని తీసుకురాలా. సంఘానికి ఇచ్చిన వాగ్దానాలు, సంఘం పట్ల సంఘానికి ఆయన శిరస్సు, సంఘం ఆయన సంపూర్ణత, సంఘం ఆయన వధువు, అది మనకు అర్థం కావాలి. కాబట్టి తెసలోనిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పౌలు ఏమంటారంటే, మీరు దేవుని చేత ఏర్పరచబడ్డ సంఘం, మీరు దేవుని చేత ప్రేమించబడ్డవారు. ఇక్కడ మీరు అని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటల్లో నుంచి మనం ఒకరిని కొందరిని పక్కకి తీసుకొని, ఇది నా పట్ల దేవుడు ప్రత్యేకమైన ఏర్పాటు అని మనం సెపరేట్ గా, ఇండివిజువలిస్టిక్ గా ఆలోచించటం, కాల్వినిస్టులు మాట్లాడుతున్నట్టుగా, అర్మినిస్టులు మాట్లాడుతున్నట్టుగా ఈ భావన సరైనది కాదు అన్నది వాక్యంలోంచి మనం చూడగలుగుతున్నాం. ఇందుకే దేవుడు ఎట్లా ఏర్పరచుకుంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. మనం చూస్తాం ఎవరిని ఇలా జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకోబడ్డవారు ఎవరు? ఇది మన కొంచెం అర్థమైతే ఇంకా కొంత స్పష్టతలోకి రాగలుగుతాం, కొంచెం స్పష్టతలోకి రాగలుగుతాం. దేవుడు సంఘాన్ని ఎట్లా ఏర్పరచుకున్నాడు అన్న విషయం మనకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎంపిక మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎంపిక మనకు అర్థం కావాలి. ఆయన్ని అనాది కాలం ముందే నిర్ణయించుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. మన ఎఫ్సి పత్రికలో ఆ మాట చూసాం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ఏర్పాటు, దేవుని ఎంపిక మనం చూసాం. కాబట్టి ఆదికాండ మొదటి అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాం. ఆదికాండ 3వ అధ్యాయంలో పాపం వచ్చింది. అక్కడ దేవుడు ఆ పాపానికి, ఆ శాపానికి, ఆ విషానికి విరుగుడు ఆయన మాట్లాడాడు. స్త్రీ సంతానము సర్ప సంతానానికి వైరం ఆయన తల మీద కొడతాడు. మనం పేతృపత్రికలో మాట చదవాలి. మొదటి పేతృపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. మొదటి పేతృపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచన కార్యం కోసం మాట్లాడుతూ 19 కూడా, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, గాని తన మృతుల్లో నుంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడును. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందుంచబడ్డవి. యేసుక్రీస్తు ప్రభు అనాది ప్రణాళికలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద చేసే రక్షణ కార్యం ద్వారా ఆయన ప్రారంభిస్తున్న రాజ్యం, సంఘం, అది అనాది ప్రణాళికలో ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ సంఘం ప్రణాళికలో ఉంది. ఈరోజు లోకంలో నుంచి విడుదల పొంది, సాతాను అధికారం నుంచి విడుదల పొంది, క్రీస్తు రాజ్యముగా ఉన్న సంఘంలోకి వచ్చిన మనం ఆ ప్రణాళికలో నెరవేర్పులో భాగంగా మనం వచ్చాము, లేదా ఆ అనాది ప్రణాళికలో మనం ఉన్నాము. పర్ఫెక్ట్ గాడ్స్ ప్లాన్ లో మనం ఉన్నాము. రక్షణ ఎంత గొప్పదో, సంఘం ఎంత గొప్పదో మనకు అర్థమైతే లోకంలో వీటినో చూసి ఆనందించే ఆ పరిస్థితుల్లో నుంచి రక్షణ బట్టి ఆనందించేవారుగా మనం ఉంటాం. దేవుని రాజ్యం కట్టబడ్డాన్ని చూసి ఆనందించేవారుగా మనం ఉంటాం. సాతాను కోటలు కూల్చబడ్డం బట్టి ఆనందించేవారుగా మనం ఉంటాం. మృతులు సజీవులు అవడాన్ని బట్టి ఆనందించేవారుగా మనం ఉంటాం. ఇది దేవుడు సంఘం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. నేను ఎరుగుదును సంఘం అనగానే మీరు బిల్డింగ్ అనుకోరని, లేకపోతే నేమ్ బోర్డు అనుకోరని, సంఘం అంటే ఫలానా చోటండి అని అడ్రస్ చెప్పరు అని. మేబీ అక్కడ ఆ కాంగ్రిగేషన్ అంతా ఆదివారం కూడుకోవచ్చు కాక, కానీ ఆదివారం మాత్రమే కూడుకునేది సంఘం కాదు. ఆదివారం మాత్రమే కాదు, ఇది కమ్యూనిటీ, ఎడతెగక కొనసాగేది. సాతాను రాజ్యం మీద ఆధిపత్యం చెలాయించేది, యేసుక్రీస్తు ప్రభు చిత్తాన్ని నెరవేర్చేది, దురాత్మలతో చీకటితో శత్రువుతో పోరాడేది ఆత్మీయ రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఆయన. ఆ సంఘం కొరకు మనం అలాంటి సంఘముగా ఉండాలి. నేను ముత్తుకునేది ఏంటంటే మిగతా సంఘాలన్నీ తప్పు, మేం మాత్రమే కరెక్ట్ చెప్పడం అది నిజంగా భ్రష్టత్వం. అది నేను మాట్లాడడం అలా. కానీ ట్రెడిషన్స్ లోకి వచ్చిన ఈ సంఘం, కట్టుబాటులోకి వచ్చిన ఈ సంఘం, ఆదివారానికి పరిమితం అయిపోయిన సంఘం అంటే దేవుని రాజ్యముగా సాతానుతో పోరాడి లోకాన్ని రక్షించడానికి తాపత్రయపడి, ఇదేమీ లేవు. మేము బాప్తీసం తీసుకున్నాం, మేము సంఘానికి వెళ్తున్నాం, ఆదివారం మాత్రం వెళ్తున్నాం, కూర్చొని వచ్చేస్తున్నాం, కానుకలు ఇచ్చి వచ్చేస్తున్నాం అంతే. ఇది అనాది ప్రణాళిక, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఏర్పాటు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూమి మీద దేవుడు ఒక వ్యవస్థను కట్టాలనుకున్నాడు. ఆ వ్యవస్థ పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. అందులో నేనున్నాను, ఆ ప్రణాళికలో నేనున్నాను, ఆ వ్యవస్థలో నేనున్నాను, ఆ రాజ్యంలో నేనున్నాను, ఆ దేవుడి ప్రేమ నా పట్ల కూడా, దేవుడి ప్రేమకు నేను పాత్రురాలని అయ్యాను అని మనకు అర్థమైతే, మనకున్న ఆస్తులన్నిటికంటే కూడా ఈ రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థం అవుతుంది. మనం దేవుని స్తుతించకుండా ఉండలేము. మన ఎంపిక ఎలా జరుగుతుంది? మన ఎంపిక పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటి? ఎట్లా ఎంపిక చేసుకుంటాడు? అది కొంచెం అర్థమైతే మనం వర్తమానాన్ని ఇక్కడతో ముగించుకుని ముందుకు కొనసాగచ్చు. చూద్దాం మరలా తెసలోనిక మొదటి పత్రిక, తెసలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఎలా అనగా, దేవుని వలన ప్రేమింపబడ్డ సహోదరులారా, మీరు ఏర్పరచబడ్డ సంగతి. అనగా ఎట్లాగా, మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చేతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఎట్లా ఏర్పరచుకుంటాడు దేవుడు? ఎట్లా ఏర్పరచుకుంటాడు దేవుడు? మనం బైబిల్లో చూస్తున్న సిస్టమ్ ఏంటంటే, విధానం ఏంటంటే, సువార్త ప్రకటన ద్వారా, సువార్త ప్రకటన ద్వారా, సువార్త ప్రకటన ద్వారా మనం ఏర్పరచబడతాము. అందుకోసం దేవుని ఏర్పాట్లు ఉన్నవారు ఎవరో అర్థం కావడానికి సంఘం సువార్త పరిచర్య చేయాలి. సువార్త పరిచర్య దగ్గర ఎవరు రెస్పాండ్ అవుతారు? ఇందాకలా కాల్వినిస్టుల కొరకు, అర్మినిస్టుల కొరకు మాట్లాడుతున్న మాట దేవుడు చేసుకుంటూ పోతాడు. ఎవరెవరు దేవుడి ఏర్పాటును రక్షణ పొందేస్తారు? అది అది మాత్రం కాదు, దేవుడు చేస్తున్నాడు, మానవుడు రెస్పాండ్ అవ్వాలి. గాడ్ సావర్నిటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ. దేవుడి పక్షపాతం లేదు, అందరూ రక్షణ పొందాలని చూస్తున్నాడు, కానీ అందరూ రక్షణ పొందరు. ఎవరు ఎవరు రియాక్ట్ అవుతారో, రెస్పాండ్ అవుతారో, విశ్వాసం ఉంచుతారో, వెనక్కి తిరుగుతారో, వాళ్ళు మాత్రమే, వాళ్ళు మాత్రమే సువార్త ద్వారా రక్షణ రక్షించాలి అన్నది దేవుని ప్రణాళిక. అంటే సువార్త చెప్తే అయిపోయిందా అంటే అక్కడ రాయబడ్డ కొన్ని మాటలు ఉన్నాయి. మనం 2వ తెసలోనికి పత్రికలో కూడా ఈ మాట చదవాలి. 2వ తెసలోనికి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. 2వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రభువు వలన ప్రేమింపబడ్డ సహోదరులరా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎట్లాగా? సత్యాన్ని మీరు నమ్మారు, సత్యం మీకు బోధించబడింది, ఆత్మదేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు, మీరు రక్షణలోకి వచ్చారు. ఇది సిస్టమ్. నువ్వు నేను సువార్త చెప్పకుండా, నువ్వు నేను సంఘాన్ని కట్టకుండా లోకంలో ఉన్నవారు ఈ ఆశీర్వాదంలోకి రాలేరు, రక్షణలోకి రాలేరు, దేవుని రాజ్యంలోకి రాలేరు. ఎస్ఎఫ్జేలో ఉన్న పరిధిని బట్టి సువార్త పరిచర్య ఓపెన్గా చేయకూడదు, సహవాసంగా చేయకూడదు అని పెట్టుకున్నాం. కానీ వ్యక్తిగతంగా సువార్త పరిచర్యకు అసలు రెస్ట్రిక్షన్సే లేవు, ఆటంకాలే, ఇబ్బందే రాదు. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయ్యింది, ప్రారంభంలో క్రిస్మస్ వాడుకున్నాం, అక్కడ కొంత ఇబ్బంది అయ్యింది. సరే, ఓపెన్గా చేయటం అన్నది యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక మంచి విధానం నేర్పించాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో గృహాలకు వెళ్ళటం, పర్సన్స్ రీచ్ అవటం, ఇండివిజువల్ గా కలుసుకోవటం చాలా ఎఫెక్టివ్ గా ఉంటది, చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. పర్సిక్యూషన్ ఉండదు, అలిగేషన్స్ ఉండవు, ఇబ్బందులు రావు. దేవుని చేత ఏర్పరచబడ్డ మనం, దేవుని చేత ఏర్పరచబడ్డ సంఘం, మిగతా వాళ్ళు ఈ ఏర్పాటులోకి, ఈ ఆశీర్వాదంలోకి, ఈ భాగ్యంలోకి రావాలంటే ఖచ్చితంగా మనం సత్యాన్ని చెప్పాలి, ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించాలి. అయితే మైకులు పెట్టుకుని రోడ్డు మీద ప్రకటించండి, అదొక్కటే విధానం కాదు, అది అవుట్డేటెడ్ విధానం కూడా. ఎవరు సువార్త విన్నారు, ఎవరు ముందుకు వచ్చారు, అర్థం కాదు, అర్థం కాదు.
కాబట్టి ఎట్లాగా ఈ రక్షణలోకి వస్తారు, ఎట్లాగా ఈ ఏర్పాటులోకి వస్తారు అన్న మాటనే మొదటి పత్రికలో రెండవ పత్రికలో పౌలు సంఘానికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మొదటి అధ్యాయం 4-5 వచనాల్లో మీరు ఏర్పరచబడ్డ సంగతి అనగా మా సువార్త అనగా మాటతో మాత్రమే గాక శక్తితోనూ ఎట్లా నిమ్మేస్తారు సువార్తని? ఏవైనా కార్యాలు జరిగితే అవును, సువార్తకు శక్తి ఉంది, యేసుక్రీస్తు ప్రభు నామానికి శక్తి ఉంది, నిజంగా వాళ్ళు మేలు పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, దాని ప్రభావాన్ని అనుభవిస్తారు. రెండో మాట, పరిశుద్ధాత్మతోనూ మనిషిని ఒప్పింప చేసేది ఆయన, మనిషి మీద కనికరం చూపించేది ఆయన, ఈరోజు ఈ రాజ్యాన్ని కడుతున్నది కూడా ఆయన పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి మాటతో కాదు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ, తర్వాత సంపూర్ణ నిశ్చయతతోనూ. ఇదేదో అయితే అవ్వచ్చు గాక, కాకపోతే కాకపోవచ్చు గాక, ప్రాబబిలిటీస్ ఏమి లేవు. యేసుక్రీస్తు ప్రభు బోధ అంతా నిశ్చయం. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఏమి ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్ కట్ గా మాట్లాడేశాడు, చాలా క్లియర్ కట్ గా మాట్లాడేశాడు. సువార్త విస్పష్టంగా ఉంది, దాని ప్రభావం విస్పష్టంగా ఉంది, ఎండ్ రిజల్ట్ ఏంటో వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, ఎండ్ రిజల్ట్ ఏంటో స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ సువార్త శక్తి తెసలోనిక సంఘంలో ఎట్లాంటి మార్పు తీసుకొచ్చిందంటే 6వ వచనం, తెసలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో గొప్ప ఉపద్రవ పరిస్థితులు ఏవి ఫేవరబుల్ గా లేవు, కానీ ఆ ఉపద్రవాల్లో వాళ్ళ ఆనందంతో ఉన్నారు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే, ఇది ఎక్కడ సాధ్యం? ఇదేం విచిత్రం? అన్నీ బాగుంటే దేవుడు అంటే బాగానే ఉంటుంది. ఉపద్రవాల్లో దేవుడిని ఎలా అంగీకరించారు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాస్పెల్. అసలుకి సువార్త మూలమైన యేసుక్రీస్తు ప్రభు ఎలా కనబడతాడంటే, శ్రమపడ్డాడు, హింస పొందాడు, చంపబడ్డాడు, ఆత్మీయ పోరాటం శత్రువు అలాగే చేస్తాడు, ఏమైనా చేయగాని సువార్తను మాత్రం చెప్పడానికి వీల్లేదు, సువార్త వినడానికి వీల్లేదు, వినేవారి మనోనేత్రాలు గుడ్డుతనం కలగజేస్తాడు. అయినా సరే నువ్వు విన్నావు, అయినా సరే నువ్వు మారో, ఏం జరిగింది? అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం, అది సువార్త యొక్క ప్రభావం, అది దేవుని రాజ్యం యొక్క ప్రభావం. ఉపద్రవాల్లో వాక్యాన్ని అంగీకరించడం ఎంత ఆశ్చర్యం! అంత మాత్రమే కాదు, కింద చదువుతున్నా 9వ వచనంలో మీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడగు దేవుడికి దాసుడయ్యారు. విగ్రహాలను వదిలేశారు. ఇది ఎట్లా సాధ్యమైంది? సువార్త శక్తి. 8వ వచనంలో మాట్లాడుతున్నాడు, మీరు సువార్త విని కూర్చోలా, మీ దగ్గర నుంచి వాక్యం అకయలో మాగు మోగింది అంటాడు. మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిడోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనక మేమేమి చెప్పవలసిన అవసరం లేదు. స్వార్థపరులు ప్రేమతో నింపబడ్డారు, మిగతా ప్రాంతాలను దర్శిస్తున్నారు, మిగతా ప్రాంతాలకి ఈ ప్రభావాన్ని తీసుకెళ్తున్నారు, మిగతా బంధకాల్లో చీకట్లో శత్రువు కబంధ హస్తాల్లో ఉన్న వారికి విడుదలిస్తున్నారు. సువార్త యొక్క శక్తి, రక్షించబడ్డ వ్యక్తి యొక్క మార్పు. మా సువార్త మాటతో మాత్రమే కాదు శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోటి మీ వద్దకు వచ్చింది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, ఆయన హృదయాన్ని తెరిచేది. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, అపొస్తలుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఫిలిప్పు జైలు అధికారి మారిపోయాడు, 8వ అధ్యాయంలో ఇథియోపియా మంత్రి మారాడు, 10వ అధ్యాయంలో కొర్నేలు కుటుంబం మారింది, ఆ కుటుంబం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు, 3000 మంది 5000 మంది ఎంత మంది మారుతున్నారు. ఇది ఆత్మదేవుని కార్యం, ఇది ఆత్మదేవుని కార్యం. కావున ప్రియులారా, మనం చదువుతున్న వాక్య భాగంలో ప్రధానమైన మాట ఏంటంటే వి ఆర్ చోజన్, మనం ఎంపిక చేయబడ్డవారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ కార్యాన్ని దేవుడు అనాది కాలమున నిర్ణయిస్తే, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం, వధువు, సంఘం అనాది ప్రణాళికలో ఉంటే, ఈరోజు రక్షణ పొందిన మనం, సంఘంలోకి వచ్చిన మనం దేవుని ప్రేమకు పాత్రము, దేవుని ప్రణాళికలో భాగముగా మనం ఉన్నాం. ఈ ఎంపిక మనకు అర్థమైతే ఉద్యోగం వస్తే ఎట్లా ఫీల్ అవుతాము, ఉద్యోగంలో సెలెక్ట్ అయితే ఎట్లా ఫీల్ అవుతున్నాము, లేకపోతే కొన్ని విషయాలు మనం ఎంపిక దగ్గర, సెలక్షన్ దగ్గర, మ్యారేజ్ దగ్గర ఎట్లా ఫీల్ అవుతున్నాము, అన్నిటికంటే చాలా శ్రేష్టమైనది, నిత్యత్వం నిలిచేది ఈ ఎంపిక అని మనకు అర్థమైతే, మిగతా వాటికంటే సంఘ జీవితానికి రక్షణ, సంఘ జీవితానికి ప్రభు ప్రణాళికలు, రక్షణ ప్రణాళికలు కొనసాగడానికి మొదట పాత్ర ఇస్తాం. ఈవెన్ ఉపద్రవాల్లో కూడా, పరిస్థితులు ఫేవర్గా లేకపోయినా, ఈవెన్ అనారోగ్యంలో కూడా మనం బాగా ఎరుగుదు, పరిస్థితులు ఏం బాగోలా, ఎప్పుడు ఏ జబ్బు బయటపడతో తెలియదు, లోకంలో పరిస్థితులు బాగోలా, తినేదంతా విషమే, ఏం చేద్దాం. అయినా సరే మనం ఏర్పరచబడ్డవారు, మన రక్షణ గొప్పది, మన ప్రణాళిక గొప్పది, ఇది అనాది ప్రణాళిక, వీటి యందు ఆనందిస్తూ ముందుకు కొనసాగటమే. అది పౌలు ఎరిగి శ్రమల్లో పరిచర్ చేస్తూ ఆనందిస్తున్నాడు. అది ఎరిగి తెసలోనిక సంఘానికి ఆ ఉపద్రవాల శ్రమల్లో వారు కొనసాగుతున్న రీతిని చూసి, అవును మనం ఏర్పరచబడ్డవారు, మనం ఎదురేదాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మనం ఏర్పరచబడ్డవారు, మన దేవుని ప్రేమను పొందుకున్నవారమే. దానికి కారణం సువార్త, దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుని కార్యం. మనం దాన్ని కొనసాగించాలి, ఆ సువార్త పరిచయం కొనసాగించాలి, ఆ కింగ్డమ్ బిల్డింగ్ పనిని కొనసాగించాలి, ఆ పరిశుద్ధాత్మ దేవుని చేతుల కింద మనం ఒదిగి పనిచేయాలి. ఎట్లా ఉన్నాము, పరీక్ష చేసుకుందాం. ప్రభు ఈ మాటలో మన వెనుకలో ఫలింపు చేయను గాక. ఆమేన్.